అతి ముఖ్యమైనటువంటి అందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి స్థితికి మనం చేరుకున్నాం. మీ ముందు యజ్ఞకుండీలు ఉన్నాయి, దీపాలు వెలుగుతున్నాయి, అగ్ని ప్రజ్వలిస్తోంది, పూజలు వెలుగుతున్నాయి, సువాసనలు వెదజల్లుతున్నాయి. మొత్తం ఒక అతి ఆనందదాయకమైనటువంటి కన్నులకి చాలా ఇంపుగా కనిపించేటటువంటి ఒక మనోహర యజ్ఞీయ దృశ్యాన్ని మనం చూస్తూ ఇన్ని యజ్ఞకుండీల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవటానికి మనం సమాయత్తం కావాలి. కళ్ళు మూసుకోండి, తిన్నగా కూర్చోండి. మీకు ఏమి కావాలనుకుంటే అది కోరుకోండి. ఏకే భగవాన్ని స్పష్టంగా అందుకు మనం యజ్ఞం చేసాం. ఏసవో శ్రేష్ఠ కామధు. ఈ యజ్ఞము మీ కోరికలు తీర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రక్రియ. నిస్సంకోచంగా స్పష్టంగా మీకేం కావాలో అది కోరుకోండి. ఏక భగవాను ఈ సామూహిక ఏక భగవానుడి యొక్క శక్తి, ఆశ్వయుజ మాసంలో అవతరించినటువంటి దుర్గాదేవి యొక్క శక్తి, ఈ అమావాస్య నాడు అవతరించినటువంటి మహాలక్ష్మి యొక్క శక్తి, కార్తీక మాస పూర్ణిమలో లభించేటటువంటి శివుని యొక్క శక్తి, మార్గశిర మాసంలో లభించబోయేటటువంటి గురువుల యొక్క పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క శక్తి, ఇవన్నీ కలిసి మీ కోరికకు ఒక అతి స్పష్టమైనటువంటి రూపం ఇస్తాయి. చాలా సులభంగా మీ కోరికలు తీరుతాయి. శాంతంగా కళ్ళు మూసుకుని ఉండాలి, నిటారుగా ఉండాలి. ఈ క్షణాన్ని మీరు వృధా చేసుకోకండి. యజ్ఞకుండాల దగ్గర కూర్చున్న వాళ్ళైనా సరే, బయట ఎక్కడ నా ఈ మాటలు వినిపిస్తున్నాయో, ఎక్కడ ఎక్కడున్నా సరే మీరు సర్వాంతర్యాన్ని అయినటువంటి సర్వసమర్థుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీ బాధ కానీ, మీ కష్టం కానీ, మీ కోరిక కానీ చెప్పుకోండి. చూడండి ఎంత తొందరగా, ఎంత సులభంగా, ఎంత సునాయాసంగా ఆ కోరికలు తీరుతాయో. పెళ్లి కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, మీ ఇష్టం. కళ్ళు మూసుకొని ఇంకా మీరు బయట దృష్టిలో ఉండకండి. ఇది ఆ క్షణము. దేని కొరకు అయితే మనం యజ్ఞం చేసుకుంటున్నాము? మనస్సులో ఆ కోరికను అభివృద్ధి చేసుకోండి. కోరుకుంటూ ఉండండి ఒక చిన్న సెంటెన్స్ రూపంలో. హే తండ్రి దేవా, నా ఈ తీర్చుము. ఆ ఈ తర్వాత మీరు ఏం కావాలనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పుకోండి. పెళ్లి అయితే అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు కానీ స్పష్టంగా చెప్పండి. ఆరోగ్యం అయితే ఎవరి ఆరోగ్యం కొరకు మీరు కోరుకుంటున్నారో వాళ్ళ పేరు స్పష్టంగా చెప్పండి. అగ్నిదేవుడు మీకు తలచూస్తుంటాడు. మూడు సార్లు నేను మంత్రం చెప్తాను. మూడు సార్లు మంత్రం చెప్తున్నప్పుడు స్వాహ అన్నాక మీరు ఆవుకు వేయాలి. దీపయజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళు అక్షింతలు వేస్తారు. మిగతా ఎనిమిది పుణ్యాల దగ్గర అష్టదిక్కుల్లో కూర్చున్నటువంటి వాళ్ళు హవన సామగ్రి వేస్తారు. కోరికను మనసులో ఉంచుకుంటూ ఉండండి, అనుకుంటూ ఉండండి. మంత్రం చదువుతున్నాను నేను. ఓం యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే సుమాన్. ఓం స్వాహా. ఇదం మహాకాలాయ ఇదం నమః. మళ్ళీ కళ్ళు మూసుకోండి, మళ్ళీ కోరికను పునరావృతం చేసుకోండి. స్పష్టంగా నీ స్పష్టత నీకు ఫలితాన్ని అంత తొందరగా ఇస్తుంది. ఓం యమ్యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్యతే భూతలే కుమార్. ఓం స్వాహా. ఇదం మహాకాలాయ ఇదం నమః. మూడోసారి స్పష్టంగా నీ సంకల్పాన్ని కోరికను భగవంతుడికి నివేదన చేసుకోండి, ఆవృత్తి చేసుకోండి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో శ్రద్ధతో అడగండి. మీ శ్రద్ధ విశ్వాసాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. యజ్ఞ కుండీల ముందు కూర్చున్న వాళ్ళు మాత్రమే కాక బయట ఉన్న వాళ్ళు కూడా నడువు నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని కోరుకోవచ్చు. అగ్నిదేవుడు, యజ్ఞ పురుషుడు, భగవంతుడు యజ్ఞకుండల్లోనే కాదు మనలోనూ కూడా సర్వాంతర్యామిగా ఉన్నాడు అని గుర్తుంచుకోండి. నిస్సంకోచంగా కావలసింది అడగటం నేర్చుకోండి. అడగందే అమ్మైనా పెట్టదు అనేటువంటి సామూహిక సామెత ఉంది. క్రైస్ట్ కూడా ఆఫ్ కండిషన్ గివెన్, అడుగు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. కళ్ళు మూసుకుని నడుము, మెడ శిరస్సు స్ట్రైట్ గా ఉంచుకొని కోరిక మీద మనసు ఉంచుకోండి. ఈ అవకాశం మళ్ళీ ఈ సహస్ర కుండీని వెలుగుతో ధన్తేరస్ నాడు అందులో ఈ రోజు 6000 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఈ రోజులో మీ యొక్క కోరిక ఎంత అద్భుతమైనటువంటి పరిణామాలకి దారి తీస్తుందో మీరు ఊహించలేరు. మీ అదృష్టాన్ని మీరు ఊహించలేరు. మీ కోరికను మనస్సులో పునరావృతం చేసుకోండి, పునరావృత్తి చేసుకోండి, స్పష్టంగా చెప్పుకోండి. ఓం యమ్యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమధులం ప్రాప్యతే భూతలే కుమార్. ఓం స్వాహా. ఇదం మహాకాలాయ ఇదం నమః. ఇప్పుడు పూర్ణమి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే అందించకపోతే ఎగ్గి కుండలను వీటిలో ఒక ప్రణిదని మీ కుడి అత్యంతలో తీసుకుని మిల్లిగా పైకి చెందిస్తుందో వీలవుతే కూర్చునే మిల్లిగా ఎత్తండి. పక్క వాళ్ళ తీసుకోండి కావాలంటే మిల్లిగా ఎత్తండి, జాగ్రత్త మిల్లిగా పైకి ఎత్తండి. కుడి చేతిలో తీసుకోండి. లైట్ ఒకసారి ఆపగలరా? అలాగే ఉంచుకోండి. మెల్లిగా గాధరా అవుతూ అలా ఉంటే మీ దృష్టిని ఆ దీపం మీద ఉంచండి. సాధ్యమైనంత పైకి ఎత్తండి, మరీ గాబరా పడొద్దు, చూసుకోండి, మెల్లిగా ఎత్తండి. మీ దృష్టి ఆ జ్యోతి మీద ఉంచుకోండి. ఈ దీపావళి సందర్భంగా వెలిగించేటటువంటి జ్యోతులు దీప్తే దీప్యలే. ఈ దీపంతో అనేక మంది హృదయ జ్యోతులు వెలగాలి. తమసో మా జ్యోతి గమయ అనేటటువంటి ఆ సూక్తిని మనం చరితార్థం చేసుకుందాం. మిల్లిగా ఆరతిస్తున్నట్టు చెప్పండి. ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతే పరమం ప్రధానం పురుషస్వధామే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం వేదిక మీద పెట్టండి వాటిని, వేదిక మీద పెట్టండి. జాగ్రత్తగా నేను చెప్పేటటువంటి మాటలను వినండి. మీరు కొన్ని విషయాలను మీకు చెప్పాలని, రాబోయేటటువంటి సంవత్సరాలలో మనము మన ద్వారా భారతదేశము ఆధ్యాత్మిక శక్తి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునేటటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తిగా మారాలని ఆశిస్తూ ఈ విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఈరోజు ఈ యజ్ఞానికి వచ్చినటువంటి మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు. సాయి సిద్ధి సాయి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నేను పిలిస్తే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు. ఏదో కారణం, జ్ఞానం కావచ్చు, బాధ కావచ్చు, కోరిక కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దివ్యమైనటువంటి భాగవతీ శక్తి మనని తన దగ్గర పిలుచుకోవటానికి ఒక మార్గంగా ఎన్నుకుంటాయి. ఆ పిలుపు మీరు అందుకోగలిగారు. చాలా మందికి ఇవాళ చివరి క్షణంలోనే తెలిసి ఉంటుంది యజ్ఞం ఉందని. చాలా మందికి మొదటి నుంచి తెలిసి రాలేకపోయి ఉండవచ్చు. చాలా మంది తెలుసుకుని వచ్చి ఉండవచ్చు. చాలా మంది తెలియకుండా వచ్చి ఉండవచ్చు. ఎలా వచ్చినా చాలా అదృష్టవంతులే. ఎందుకంటే ఇవాళటి ఈ రోజు 6,000 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది. పేపర్లో మీరు చదివి ఉంటారు సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, కుజుడు భూమికి దగ్గరగా రావడం అనేటటువంటి మూడు ప్రక్రియలు ఈ 2500 సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగాయి. మళ్ళీ ఇటువంటి సంఘటన 6,000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు సూర్యుడు చంద్రుడు యొక్క దోషాలంటే జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాల యొక్క దోషాలు. ఎందుకంటే సూర్యుడిని మనం గ్రహాధిపతి అంటాం. ఆ దోషాలన్నీ కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి మీకు తొలగిపోయాయి. అంత అద్భుతమైనటువంటి రోజు. కానీ ఈ రోజు మాత్రమే కాదు, మీ ఆత్మ 6,000 సంవత్సరాల వరకు ఎక్కడ ఏ విధమైనటువంటి యోనులలో ఎలా జన్మ తీసుకున్నా ఈ దోషాలు మాత్రం మీకుండవు. అది మీ అదృష్టం. కానీ ఇంకొక అదృష్టం, ఇంకొక అదృష్టం మీకు లభించబోతోంది ఏంటి అంటే, ఈరోజు ఎవరైతే ఈ దీక్షలో పాల్గొన్నారో వారికి ఈ మంత్రాలు ఇతరులకు చెప్పేటటువంటి శక్తి సహజంగానే ఆవిర్భవిస్తుంది. అది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఈ నెలలో జరిగేటటువంటి ప్రతిరోజు యొక్క ప్రాముఖ్యత ఉండనే ఉన్నది. 6000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నెల ఇది. కానీ ఈరోజు ధన త్రయోదశి నాడు ద్వితీయాధనములో మంత్రములను ఇతరులకు ఇవ్వగలిగేటటువంటి శక్తి మీకు సహజంగానే లభిస్తుంది. కనుక మీరు ఆ 3 మంత్రాలను దీక్షగా స్వీకరించండి. ఈ 3 మంత్రాలను ఇంకా మీరు మీ జీవితంలోనే కాక రాబోయేటటువంటి 6000 సంవత్సరాల వరకు ఈ మంత్రాలు మీకు పలుకుతూ ఉంటాయి. ఉపయోగించుకోవటం పద్ధతిగా చేసుకుంటే, ఆ పద్ధతి కూడా చెప్తాను నేను. అంతకుముందు దీక్షను తీసేసుకోండి. 2 చేతులు కలుపుకుని బొటకని వేసి చిన్నగా ఉంచుకుని మీ హృదయం దగ్గర పెట్టుకోండి. దీన్ని శక్తి స్వీకార ముద్ర అంటాం. శక్తిని స్వీకరించేటటువంటి ముద్ర. కళ్ళు తెరిచి బొటకని వేళ్ల మీద దృష్టి ఉంచుకోండి. 2 బొటకని వేళ్ల మీద దృష్టి ఉంచుకోండి. హృదయం దగ్గర చేయబెట్టుకోండి, చెస్ట్ దగ్గర. దాన్నే చూడండి. ముందు గాయత్రి మంత్రం స్వీకరించండి. ఓం భూర్భువస్వః తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 2వ మంత్రము మహాలక్ష్మి మంత్రం స్వీకరించండి. మంత్రం ఇలా అందుకో. ఓం శ్రీ 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ 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 ఓం మహాలక్ష్మీ నమః. గోమంత్రం. గోమహామంత్రం స్వీకరించండి. ఓం శ్రీ నమో భగవత్యై బ్రహ్మ మాత్రే విష్ణు భగిన్యై రుద్రదేవతాయై సర్వపాప ప్రమోచిన్యై నమః. నిన్నుగా కళ్ళు తెరిచేయండి. ఈరోజు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో భారతీయమైనటువంటి మనము 3 విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలిగితే, నిన్న జరిగినటువంటి డెల్టా ఎక్స్ప్రెస్ యొక్క ప్రమాదము, న్యూఢిల్లీలో జరిగినటువంటి ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు చాలా సహజంగా నివారించబడతాయి. గత 5-6 నెలల బట్టి ఈ విద్య ప్రక్రియ మనం మొదలెట్టాం. ఇప్పటికీ సుమారు 50,000 యజ్ఞాలు పూర్తి అయ్యాయి. డిసెంబర్ లోపల ఖచ్చితంగా అది 100,000 సృష్టిస్తుంది. 100,000 అనేటటువంటి సంఖ్య ఎప్పుడైతే ముట్టుకుంటామో 100,000 పొందుతాము. 100,000 అనేటటువంటి పదము అందుకు పెట్టారు ఋషులు. 100,000 ఏది తీసినా కూడా లక్ష్యాన్ని పొందుతాం. అక్షర రక్షణ చేస్తే మంత్రసిద్ధి యొక్క లక్ష్యాన్ని పొందుతాం. మీ అందరి సహకారంతో రాబోయేటటువంటి రోజులలో మనము అందరినూ కలిసి మూడు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టబోతున్నాం. ఒకటి, మంత్ర విద్యను ఒక విజ్ఞానంగా నేర్చుకోబోతున్నాం. ఆ విజ్ఞానం యొక్క భాగంగానే మీరు ఈ మహాలక్ష్మి సాధన చేసుకుంటున్నారు. మొదటిది, మంత్ర విద్యను ఒక విజ్ఞానంగా రూపొందించబోతున్నాం. ఈ క్షణం ఏ క్షణంలో అయితే మనం కూర్చున్నాము దానికి చాలా అనుకూలమైనటువంటి స్థానము. ఎందుకంటే మంత్రం మూడు అంచెలుగా మనకి ప్రకటీకృతం అవుతుంది. ఎప్పుడు కూడా ఒకటి వాసురూపంలో లక్ష్మీ మంత్రము అంటే ఓం శ్రీ హ్రీం హ్రీం కమలి కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః. ఇది మంత్ర రూపం, అక్షర రూపం. రెండవది మంత్రము యంత్ర రూపంలో ప్రకటితమవుతుంది. మూడవది మంత్రము మూర్తి రూపంలో ప్రకటితమవుతుంది. దేవాలయాలలో ఆ దేవత యొక్క మంత్రము మూర్తి రూపంలో ప్రకటితమవుతుంది. అందుకు దేవాలయాలు చాలా గొప్పవి. మంత్ర విద్య యొక్క పరాకాష్ట ఏమిటి అంటే దేవాలయాలు, మీరు కూర్చున్న చోటు ఒక దేవాలయం కాదు, ఒక మంత్ర విద్య కాదు, ఇది కూడా ఒక మంత్ర విద్య, ఆకాశగమన మంత్ర విద్య. ఇప్పుడు వచ్చిన శబ్దం ఏంటి? ఆకాశగమన మంత్ర విద్య. ఇంకా ఇక్కడ మనం కూర్చున్నటువంటి మనము ఈ దేవాలయ సముదాయంలో అనేక మంత్రాల సమిష్టి మూర్తిని మనం దర్శిస్తున్నాం. సరస్వతీదేవి మందిరం రాబోతున్నది. మిగతా దేవతా మూర్తుల మధ్య ఈ అద్భుతమైనటువంటి స్థలంలో ఏ మంత్ర సాధనైనా చాలా తొందరగా సఫలీకృతం అవుతుంది. ఈ దేవాలయ సముదాయంలో అంతేత మంత్ర విద్య సాధించడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశము. ఈనాడు మన జాతి మొత్తము కూడా, మన జాతి అంటేనే ఉద్దేశం హిందువులు ముస్లింలు కాదు, మానవ జాతి మొత్తము కూడా మూడు విచిత్రమైనటువంటి రోగాలతో గ్రస్తమై ఉన్నది. డయాబెటీస్ మందు లేదు. అడ్వర్టైజ్మెంట్ మీరు చూసి మందు వేసుకోండి, తగ్గినా తగ్గకపోయినా అది ఇచ్చిన తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ చివరికి ఏంటంటే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. డాక్టర్లు చెప్పేది ఏంటి అంటే డయాబెటీస్ వస్తే ఇంకా మీరు మందు వేసుకుంటూ ఉండటమేనండి, కంట్రోల్లో ఉంచుకోండి. రెండవది బీపీ, హార్ట్ ట్రబుల్, దానికి కూడా దాన్ని అదుపులో ఉంచడానికి మాత్రమే మందు ఉంది తప్ప రోగ నివారణకి మందు లేదు. మూడవది క్యాన్సర్, దానికి మందు అసలు ఇప్పుడు లేదు, అదుపులో పెట్టడానికి కూడా. కానీ మన భారతీయ దృష్టిలో గోపూజ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనతో సర్వరోగ ప్రమోచనీయ నమః, సర్వపాప ప్రమోచనీయ నమః అనేటటువంటి మంత్రం ఇందాక మీరు స్వీకరించారు. ఆ మంత్రం ఇంకా మీకు పలుకుతుంది. ఆ మంత్రాన్ని ఉపయోగించుకోండి గోపూజతో. కానీ ప్రతి మంత్రము కూడా అక్షర రక్షణ చేస్తే ఫలితం ఉంటుంది. మంత్రసిద్ధి అవ్వాలి అంటే ఓం హ్రీ నమో భగవతే బ్రహ్మ మాత్రే విష్ణు భగిన్యే రుద్రసుతాయి సర్వరోగ ప్రమోచిని నమః అనేటువంటి మంత్రములో 33 అక్షరాలు ఉన్నాయి. 220 మంది రోజుకి 5 మాటలు చొప్పున దీన్ని చేసుకోగలిగితే ఒక నెల రోజులలో ఆ మంత్రం సిద్ధిస్తుంది. సామూహికంగా దీక్ష తీసుకున్నటువంటి మీరు ఇక్కడ 200 మంది కంటే చాలా ఎక్కువ మంది పైగా ఉన్నారు. మీలో ఓ 220 మంది మేము ఒక నెల రోజుల పాటు 220 మంది ఒక నెల రోజుల పాటు రోజుకి ఒక మాల గాయత్రి, 4 మాలలు గోమాత పూజ చేసి జపం చేసుకుంటే ఈ మంత్రం సిద్ధం చేసుకుంది. సిద్ధించినటువంటి నీ ద్వారా ఈ రోగాలన్నీ కూడా నయమవుతాయి. 2 నెలల కిందట ఒంగోలులో నేనున్నప్పుడు భీమవరం నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒకరు వచ్చారు. వారికి నేను నాకు తెలిసింది ఒకటేనమ్మా, గోశాలకు వెళ్ళి ఈ గో మహాలక్ష్మి మంత్రాన్ని కలిగిస్తూ మీరు దానికి ప్రదక్షిణ చేసుకుంటే రోగం తగ్గుతుంది. మొన్న ఎక్కడే హైదరాబాద్ లో తను వచ్చింది ఇలాగా, నేను కూర్చుంటే అలాగే వస్తాం, నేను గుర్తుపట్టలేకపోయాను. రేడియేషన్ థెరపీ తీసుకుంటే చుట్టూ ఊడిపోతుంది, కనుబొమ్మలు కూడా ఊడిపోతాయి, మనిషి సన్నబడిపోతాడు. చాలా విచిత్రమైనటువంటి ఆత్మ చేస్తుంది రేడియేషన్ తింటే క్యాన్సర్ తీసుకుంటే. నేను తన్ని 2 నెలల కిందట ఒంగోలులో చూసినప్పుడు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, రేడియేషన్ తెలిపి లక్షణాలన్నీ. మొన్న నేను ఇక్కడ యజ్ఞానికి చేయిస్తున్నప్పుడు తను అలా మెట్లెక్కుతూ వస్తూ నవ్వుతూ ఉంటే నేను చూసిన మొహన్లాల్ ఉంది అక్కడ తను గుర్తుపట్టాడు. గుర్తు వచ్చేసింది, కనుబొమ్మలు వచ్చేసాయి, క్యాన్సర్ తగ్గిపోయింది మాట్లాడు. అనేక రకాలైనటువంటి ఖర్చులు పెట్టుకుంటాం మనం, అనేక రకాలైనటువంటి చోట్లకి వెళ్తాం మనం. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి గోశాలకి మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వచ్చి 112 ప్రదక్షిణాలు చేసుకుంటే అన్ని రోగాలు పోతాయి. డయాబెటిస్ బీపీ హార్ట్ ట్రబుల్ కోసం డాక్టర్ ఇచ్చే సలహా ఏంటంటే కదా, వాకింగ్ చేయండి. రోజుకు 2 గంటల పాటు ఈ దేవాలయ సముదాయంలో మీరు మీకు నచ్చిన దేవతకైనా ప్రయత్నం చేసుకోవచ్చు, లేకపోతే అన్నిటికీ చేసుకోవచ్చు. ఓ 15 నిమిషాలు వెంకటేశ్వర స్వామికి, 15 నిమిషాలు సంతోషి మాతకి, 15 నిమిషాలు దుర్గామాతకి, ఓ 15 నిమిషాలు హనుమంతుడికి, ఓ 15 నిమిషాలు అయ్యప్ప స్వామికి, ఓ 15 నిమిషాలు అర్థమైందా నేను చెప్తున్నది. అలాగా ఓ 2 గంటలు నిరంతరము మీరు నడుస్తూ ఉంటే అసలు డయాబెటిస్ వాళ్ళకి మీకే తెలుసు, నడిస్తే డయాబెటిస్ తగ్గిపోతుంది. 2 గంటలు ఎవడైనా నడిచి కొంచెం మనస్సు పెట్టి ఆహార నియమాలు పాటిస్తే డయాబెటిస్ మందు వాడక్కర్లేదు, నేను గ్యారంటీగా చెప్తున్నాను. నేను ఆహార నియమం మాత్రం పాటించాలి. ఆహార నియమం పాటించకుండా ఇష్టం వచ్చింది తినేస్తాను, నేను ప్రదక్షిణ చేస్తాను అంటే కుదరదు. కానీ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తే నేను గ్యారంటీ డయాబెటిస్ 6 రోజుల నుంచే తగ్గిపోతుంది. దానికి ఉదాహరణ నేనే దానికి ఉదాహరణ. అంతేత ఈ దేవాలయ సముదాయాన్ని అలా వాడుకోండి. మరి మేము ఇంటి దగ్గర చేస్తే తగ్గిపోతుందా మాస్టారు? తగ్గదు. రోడ్ల మీద నడుస్తున్నాం కదా మాస్టారు, తగ్గుతుందా? తెలియదు నాకు, తగ్గుతుందేమో. కానీ దేవాలయ సముదాయంలో మీరు రోజుకి 2 గంటల పాటు 5:30 నుంచి 6:30 టైం అందులో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసుకుంటే, చెప్పింది అర్థమైందా నేను, 5:30 నుంచి పొద్దున్న సాయంత్రం 6:30, పొద్దున్న 5:30 నుంచి సాయంత్రం 6:30, లేకపోతే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలు ఈ టైమింగ్ గుర్తుంచుకోండి. ఈ టైమింగ్ లో మాత్రము మీరు ప్రదక్షిణ చేసుకుంటూ ఉండండి. మన హైదరాబాద్ నగరంలో సాయంత్రం 6 నుంచి 7 ప్రదక్షిణ చేయటం అనేది జరగని పని అని నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఆఫీస్ నుంచి అక్కడికి ఇంటికి రావటం కూడా జరగదు. అంతేత మీకు మిగిలిపోయిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే పొద్దున్న 5:30 నుంచి 6:30. అంతేత 4:30 నుంచి 6:30 వరకు తిరిగితే 2 గంటలు అవుతుంది. లేదు 5:30 నుంచి 6:30, 6:30 నుంచి 7:30 2 గంటలు అవుతుంది. అంటే డయాబెటిస్ హార్ట్ ట్రబుల్ ఉన్నవాళ్ళని మాత్రమే చేసుకోమని నేను చెప్తున్నానని మీకు అపోహ అవుతుంటే దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఆరోగ్యం అంటూ విచ్చేసుకుంటే మీకు డయాబెటిస్ రెడ్డి రాదు. వచ్చాక చేసుకోవటం బదులు నా నమ్మకం ఏంటి అంటే రాకుండానే జాగ్రత్త పడటం మంచిది. రోజుకి 2 గంటలు ఎవరైతే ఈ విధంగా 1 సంవత్సరం పాటు ఒక దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళ శరీరంలో 2 అద్భుతాలు జరుగుతాయి. ఒకటి ప్రాణోత్థానము అనేటటువంటి పంచ ప్రాణాల యొక్క జ్ఞానం మీకు లభిస్తుంది. 2వది కుండలిని జ్ఞానము జరుగుతుంది. దేవాలయాలు అసలు కుండలిని జాగరణ కేంద్రాలు. కానీ మీరు 1 ప్రదక్షిణ చేస్తే 3 ప్రదక్షిణ చేస్తే మేము దేవాలయానికి వెళ్ళి వచ్చామంటే కుదరదు. మీ పిల్లవాడు చదువుకోవటానికి స్కూల్కి వెళ్తాడు 10 గంటలకి, మళ్ళీ సాయంత్రం 4 గంటల కంటే ముందు వస్తే మీకు అనుమానమే స్కూల్కి వెళ్ళాడో లేదు అని. అవునా కదా? స్కూల్కి వెళ్ళాడు అంటే మన ఉద్దేశం ఏంటి అంటే స్కూల్లో వాడు కనీసము 6 గంటలు 5 గంటలు గడుపుతాడు అని. ఎలా గడుపుతాడు? క్యాంటీన్లో తాగుతో కాదు, చదువుకుంటూ క్లాసెస్కి వెళ్తూ. మరి మనం దేవాలయానికి వచ్చి ఏం చేస్తున్నాం? ఈనాడు పిల్లలు కాలేజీ ఎడ్యుకేషన్ ఎలా చేస్తున్నారు, అలాగే వెళ్ళాం అటెండెన్స్ చేసుకుంటాం ఇంటికి వచ్చేస్తాం. ఏమొస్తుంది మీకు దేవాలయంలో? దేవాలయంలో కాలం గడపండి, దేవాలయంలో కనీసం 1 గంట గడపండి. మీరు దీక్ష తీసుకోండి. ఎవరైతే దేవాలయంలో పొద్దున్న 5:30 నుంచి 6:30 లోపల ఓ 1/2 గంట సేపు పద్మాసనం వేసుకుని సమం కాలి శిరోగ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంథం విశిష్ట నవలోకయం కళ్ళు మూసుకుని స్థిరంగా పద్మాసనం వేసుకుని కదలకుండా 20 నిమిషాలు కూర్చుని ఆర్తి తీసుకుని తీర్థము తీసుకుని ఇంటికి వెళ్తారు. 6 నెలలు కనీసం ఇది ఎవరైనా చేస్తే వాళ్ళకి వాళ్ళు కోరిన కోరిక తీరకుండా ఉండదు. చేసి చూడండి, జరగకపోతే నన్ను అడగండి. శ్రీకృష్ణుని అడుగుదాం మనం అందరం. ఇంకేంటి ఈ మాట? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంతేత దేవాలయాన్ని ఉంచుకుని దేవాలయాలలో మౌనముగా మీరు 20 నిమిషాలు కదలకుండా కూర్చుని అప్పుడు ఆరతిలో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని తీర్థం తీసుకుంటే అప్పుడు ఆ తీర్థం ఏమవుతుందో తెలుసా? ఆ తీర్థము మీ రోగాలన్నింటినీ నయం చేసిస్తుంది. తెలుసా, తీర్థం తీసుకుంటున్నప్పుడు మనం ఏమంటాం చదువుతాం? అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణ, సమస్త పాపక్షయకరం, శ్రీ ఆ దేవత పాదోదకం శుభం. కానీ ఎప్పుడు మీరు 1/2 గంట కూర్చున్నాక ఆరతిలో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మీ ఆజ్ఞాచక్రం దగ్గర చూసుకున్నాక అది తీర్థం తీసుకుంటే పూజారి పాపం కరెక్ట్గా ఆరతిస్తాడు? మంత్రపుష్ప శ్రీ సూక్త పురుష సూక్త మంత్రాలతో ఆ దేవతకి ఆరాధన చేస్తూనే ఉంటాడు. కానీ మీకు టైం లేదే. ఎప్పుడైతే గుర్తుంచుకోండి, భారతీయులమైనటువంటి మనము దేవాలయాలను మానవ జాతికి అందించినటువంటి మనము, మనము పిచ్చి వాళ్ళలాగా మూర్ఖులలాగా అతి సులభమైనటువంటి కోరికలు తీసుకునేటటువంటి విద్యను మన దగ్గర ఉంచుకొని కూడా అందులో ఇంత అద్భుతమైనటువంటి దేవాలయ సముదాయం ఉంచుకుని కూడా ఏం చేస్తున్నాం? మేము ఇంట్లో ఉంటున్నామండి, వారానికి ఒకసారి వెళ్తామండి, లేకపోతే దేవాలయానికి నేను రోజు వెళ్తామండి. వెళ్ళి ఏం చేస్తాం అక్కడ? ఏమమ్మా మీకు ఉద్యోగం వచ్చిందా? మీ చీర బాగానే ఉన్నట్టుంది, ఎక్కడ కొన్నాం? లేకపోతే నిన్న మేము సినిమాకి వెళ్ళామండి, టికెట్ దొరకలేదు. వద్దండి, కొంచెం విలువ ఇవ్వండి. విద్యాలయానికి వెళ్ళి క్లాసులో కూర్చోకుండా సినిమాల గురించి దాని గురించి మాట్లాడుకునేటటువంటి పిల్లల్ని మీరు ఏ విధంగా టీచ్ చేస్తారో దేవాలయానికి వచ్చి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే అదే శిక్ష మీకు కూడా వెయ్యాలి, అదే తప్పు మీరు కూడా చేస్తున్నారు, దేవాలయంలో దయచేసి కబుర్లు చెప్పుకోవద్దు, దేవాలయం బయటకు వచ్చాక కబుర్లు చెప్పుకోండి. కొంచెం ఈ దేవాలయంలో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని నేను దర్శించగలిగాను. నేను చూసినటువంటి కొన్ని అతి పవిత్రమైనటువంటి దేవాలయాల కంటే కూడా ఇక్కడ నాకు ఆ దేవతల అనుగ్రహం ఎందుకో ఎక్కువగా ఉందని అనిపిస్తోంది. అనిపించింది చెప్పడం నాకు అలవాటు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. నేను నచ్చింది, కానీ నాకు నచ్చనిది ఏంటి అంటే ఇంత అద్భుతమైనటువంటి దేవాలయ సముదాయం ఉన్నా కూడా మీరు ఉపయోగించుకోవటం లేదు, వస్తున్నారు మీరు, రాకుండా ఉంటే ఇంతమంది ఇక్కడ ఉండి ఉండేవారు కాదు. కానీ మీకు ఎవరు కూడా స్పష్టంగా మీరు చేస్తున్నటువంటి తప్పు ఎత్తి చెప్పలేదు. మీరు ఏమనుకున్నా సరే మీరు చేసేటటువంటి తప్పు ఏంటి అంటే దేవాలయంలో కూర్చుని ధ్యానము చేసుకోవటం లేదు. దేవాలయాలు ధ్యాన మందిరాలు. వివేకానంద విదేశాల నుంచి తిరిగి వచ్చాక మద్రాస్ నగరంలో అప్పటి కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన రథాన్ని లాగారు. వాళ్ళు అంత ఇన్స్పైర్ అయ్యారు వివేకానంద. విదేశాలలో ఆయన స్టార్ట్ చేసిన భారతీయ ఘనతను విని మేమేం చేయాలి స్వామి అన్నారు. ఓంకార ధ్యాన మందిరాలు నిర్మించండి, ప్రతి దేవత కూడా ఓంకార స్వరూపమే అని అర్థం ఏంటి చెప్పండి. అందుకే మహాలక్ష్మి సాధన చేసిన ఓం మహాలక్ష్మి నమః అంటాం, ఓం నమో వెంకటేశాయ అంటాం, ఓం నమో నారాయణాయ అంటాం, ఓం నమ శివాయ అంటాం. మనం ఏ శక్తి మంత్రమైనా ఏ పురుష మంత్రమైనా అవన్నీ కూడా ఓంకారంతో స్టార్ట్ అవుతాయి కనుక ఓంకారంలో ఉన్నటువంటి సర్వదేవతా స్వరూపాన్ని అర్థం చేసుకోండి. ఓంకార మందిరాలుగా మన దేవాలయాన్ని మారాలి అంటే ఓంకారం పెట్టమని కాదు, అక్కడ దేవతామూర్తులలో ఉన్నటువంటి ఆ ఓంకార శక్తిని అర్థం చేసుకునేది చెప్పండి అని 1894లో ఆయన చెప్పినటువంటి మాటలు ఇంకా మన మానవ జాతికి అందలేదు. ఇప్పటికీ మన దేవాలయాలు ధ్యాన మందిరాలుగా మారలేదు. నా కోరిక ఏంటి అంటే మీలో కొంతమంది అయినా నా ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణ చేసుకోండి. రెండు రకాల ప్రదక్షిణలు ఉన్నాయి. ఒకటి ప్రాణోత్థాన ప్రదక్షిణ అని 2 గంటల పాటు తిరిగే ప్రదక్షిణ, ఇంకోటి కుండలిని జాగరణ ప్రదక్షిణ అని ఉంది. అది 112 సార్లు చేస్తే అవుతుంది. మీ ఇష్టం, 2 సార్లు చేస్తారు లేకపోతే 2 గంటలు చేస్తారు లేకపోతే 112 సార్లు చేస్తారు, అంతకంటే తక్కువ చేయకండి. ఎవడైనా ఒక సినిమా తీసి సినిమా హాల్లో ప్రదర్శిస్తూ ఒక సినిమా 15 నిమిషాలు మాత్రమే ఉంటుందండి, ఇంకో సినిమా 4 గంటలు ఉంటుంది అంటే మీరు ఏ సినిమాకి వెళ్తారు? 15 నిమిషాల్లో అయితే సినిమాకి వెళ్తారా, 4 గంటలు జరిగే సినిమాకి వెళ్తారా? అబద్ధం చెప్పకండి నాకు. గ్యారంటీగా మీరు 4 గంటలు జరిగే సినిమాకే వెళ్తారు. మీ సంగతి నాకు తెలీదు, నా సంగతి నాకు తెలుసు. నాకు మాత్రం అలాంటి మనిషి ఎవడైనా చెప్పి బాబు ఇదిగో టికెట్ తీసుకో, ఈ సినిమా హాల్లో 15 నిమిషాల్లో అయిపోతుంది ఆ సినిమా, ఈ సినిమా హాల్లో 4 గంటలు ఆడుతుంది అంటే నేను గ్యారంటీగా 4 గంటలు సినిమాకే వెళ్తాను. కనుక దేవాలయానికి వచ్చి 5 నిమిషాలు వెళ్ళిపోకండి, 10 నిమిషాలు వెళ్ళిపోకండి. చెప్పిన అర్థమైన ఎందుకు చెప్తున్నాను, ఉపయోగించుకోండి దేవాలయాలను. మన దేవాలయాలలో ఏ విధమైనటువంటి లోటు లేదు, లోటు మనలో ఉంది. దేవాలయాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. అంటే ఇందాక నేను ఏం చెప్పాను, గోమహాలక్ష్మిని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని సరి చేసుకోండి. దేవత సమూహాలను దేవతా విగ్రహాలు ఉన్నటువంటి దేవాలయాన్ని ఉపయోగించుకుని మీ కోరికలు తీసుకోండి. ఏ కోరిక అయితే ఆ కోరిక తీసుకోండి. ఛాలెంజ్ చేసే శిష్యుడు అర్జునుడితో 6వ అధ్యాయంలో ఉంది ధ్యాన యోగంలో. మీరు చూసుకోండి, ఇది ఇలాగే స్టార్ట్ అవుతుంది. సమన్ కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రంత్వం విశిష్ట నవలోకయం. ఇది చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని చెప్తాడు అంటే, ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తద. ఇలాగ కనుక నువ్వు కూర్చుని దేవాలయాలలో మౌనంగా కూర్చుని 20 నిమిషాలు ధ్యానం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా అర్జున? ఎం లబ్ధ్వా చాపరం లాభం, ఇంకా ఇంతకంటే గొప్పదైన లాభం నేను జీవితంలో పొందలేను అని నీవు తెలుసుకుంటావు. ఇంత అద్భుతమైనటువంటి సూత్రము మీకు ఇంత స్పష్టంగా శ్రీకృష్ణుడు గత 5000 సంవత్సరాల బట్టి చెప్తున్నా కూడా, భారతీయమైనటువంటి మనము, భారతదేశంలో పుట్టినటువంటి మనము దేవాలయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. 6000 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ఈ దీక్ష మీకు ఆ సంకల్ప శక్తినిస్తే ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా, వీలవుతే రోజు వెళ్ళండి, లేకపోతే ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా అరగంట కంటే తక్కువ వెనక్కి రాకండి. 20 నిమిషాలు మౌనంగా ఆ మూర్తిని ధ్యానం చేస్తూ కూర్చోండి. తర్వాత లేచి పూజారి దగ్గరికి వెళ్తే దేవత ముందు ఆరతిస్తాడు. ఆ ఆరతిలో, ఆ అగ్నిలో ఆ దేవతా స్వరూపాన్ని స్పష్టంగా దర్శించండి. దర్శించాక కళ్ళు మూసుకుని ఆ చూసినటువంటి రూపాన్ని మీ కనుబొమ్మల మధ్య పెట్టుకోండి. కనుబొమ్మల మధ్య దాన్ని పెట్టుకున్న తర్వాత శీర్షం తీసుకోండి. అకాల ముఖ్యహరణం,
సర్వ వ్యాధి నివారణం. 4వ తారీఖు
చిన్న సూచన, ఈ దేవాలయ సముదాయంలో ఉన్నటువంటి దేవతా శక్తుల యొక్క అనుగ్రహం మీకు ఎలా లభిస్తుందో చూడండి. ఈ నెల నేను ఇంకేటంటే 4 నవంబర్ అంటే సుమారు 5 రోజుల్లో 4 నవంబర్ నుంచి 11 నవంబర్ వరకు సాయంత్రం 5:30 నుంచి 7:30 ఆ టైం కూడా నేను చెప్పాను కదా, 5:30 నుంచి సాయంత్రం 7:30 2 గంటలని. ఆ 2 గంటలలో దేవతా శక్తుల్ని మనకి అందజేసేటటువంటి గురు పరంపరకి ఆధారభూతమైనటువంటి భాగవత సప్తాహం కూడా చెప్పబడుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా దానిని ఉపయోగించుకోండి. ఎవరు చెప్తారో అది ఒక సూపర్ రహస్యం. అది ఆ భాగవత సప్తాహం ఎవరు చెప్తారో అనేది ఇంకేంటే రహస్యం అనేది నాకు ఇప్పుడు ఎలా అర్థమవుతుందంటే అందరికీ తెలిసింది రహస్యం. అంతేత మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, ఎవరు చెప్తారు, నేనే చెప్తాను నేను. అంతేత ఆ భాగవత సప్తాహానికి మీరు మీ మిత్రులు అందరూ కూడా ఈ దేవాలయ సముదాయంలో 4 నవంబర్ నుంచి 11 నవంబర్ వరకు సాదరంగా ఆ గురు అనుగ్రహానికి రమ్మని కోరుకుంటున్నాను.
సండే హాలిడే కదా సార్, సండే చేతనే అందరూ కలిసి సండే ఒక్కరోజు ఈవినింగ్ 5:00 పెట్టుకుంటాను.
తమాషా ఏంటి అంటే గురువునికి మన మీద చాలా అనుగ్రహం ఉంది. వారం రోజులు నువ్వు చెప్తావంటే వాళ్ళు కట్టుకోలేరు రామకృష్ణ అని చేత ఆదివారం సండే హాలిడే ఇవ్వాల్సింది అన్నారు. అందుచేత 4 నుంచి 11వ తారీఖు మధ్య సండే వచ్చి ఉంటే గ్యారంటీగా వస్తుంది అనుకుంటున్నాను. వస్తే ఏంటంటే ఆ రోజు నీకు ఆ రోజు క్లాస్ చెప్పాను నేను. దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఇంకొక నిరంతరం జరిగేటటువంటి ఒక మంచి కార్యక్రమం ఉంది. భాగవత విద్యను ప్రపంచానికి అందజేసినటువంటి నాకు గురు సమానమైనటువంటి సుందర చైతన్య సమూహం వాళ్ళు ఆ రోజు ఆ టైంకి చేసుకుంటారు. కనుక మీకు హాలిడే ఉండొచ్చు, నాకు హాలిడే ఉండదు, నేను ఆ సమూహంలో పాల్గొని వాళ్ళ కార్యక్రమాలు చూసి ఆనందిస్తాను, మీరు కూడా వచ్చి ఆనందించవచ్చు. సరేనా? అంతేగా గోపూజ ద్వారా ఆరోగ్యాన్ని, దేవతా పూజ ద్వారా కోరికలను తీర్చుకుంటూ దేవాలయాలలో ఇంకొక పని మనం చేయవలసి ఉంటుంది. అసలు ఈ మానవ జన్మ ఎందుకు పుట్టాం, ఇంటికి గందరగోళాలు వస్తున్నాయి, ఎందుకు మనం భారతదేశంలో పుట్టాం, ఒకడు హిందువుగా ఎందుకు పుట్టాడు, ఒకడు ముస్లింగా ఎందుకు పుట్టాడు, ఒకడు క్రిస్టియన్గా ఎందుకు పుట్టాడు, ఒకడు బౌద్ధుడుగా ఎందుకు పుట్టాడు, ఒకడు పార్థివుడుగా ఎందుకు పుట్టాడు, ఇదంతా కూడా మానవ జాతి యొక్క విభిన్న స్వరూపాలను తెలియజెప్పేటటువంటి భాగవత విద్య గురు పరంపర. ఆ గురు పరంపరకి ఆధారభూతమైనటువంటి సిద్ధి సాయి చరిత్రకి ఆధారమైనటువంటి భాగవతాన్ని కూడా మనం చదువుకోవాలి. ఇవాళ మీరు చేసినటువంటి యజ్ఞము ఆ యజ్ఞమే, గాయత్రి లలిత భాగవత యజ్ఞము. అంతేనా ఈ యజ్ఞ యొక్క ఫలితము ముందు మీకు 3 మంత్రాలుగా అందజేశాను నేను, 3 చేయవలసిన కార్యక్రమాలుగా అందజేశాను గుర్తుంచుకోండి. 1 గోప్రదక్షిణలు, గోమాత మంత్రము అర్థలక్షలు చేయటం. 2 మహాలక్ష్మి మంత్రము 180 మంది రోజుకి 5 మాలలు చొప్పున చేస్తే మహాలక్ష్మి మంత్రం సిద్ధం చేస్తుంది సమూహం మొత్తానికి. ఈ సామూహిక టెక్నిక్ అర్థం చేసుకోండి. ఈ ట్యాంప్లెట్ ఇస్తున్నారు అందరికి, అందరికి పంచేయండి. ఉన్నాయి కదా, ఉన్నా పంపించేసేయండి. ఈ మహాకాలాన్ని పిలుపు అని మీకు ఈ ట్యాంప్లెట్ లో ఇందాక నేను చెప్పినవన్నీ అందుతాయి, కార్యకర్తలు అందజేస్తారు. ఈ కార్యక్రమాలతో పాటు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం నేను ఈ ధన్తేరస్ నాడు స్పష్టంగా చేసుకోండి. అదేంటి అంటే 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు మీ ఇంట్లో స్థాపించుకోవడం. మీరు చాలా మంది స్థాపించుకునే ఉండి ఉంటారు, కానీ ఈ స్థాపన సిద్ధి సాయి యొక్క గురుస్థానము అన్నది మీకు చాలా మందికి తెలిసి ఉండని పోవచ్చు. సిద్ధి సాయి చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. సిద్ధి సాయి ఎవరు అని అడిగినప్పుడు డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా పంచండి అమ్మా, నా మాటలకి వాళ్ళు వినటానికి డిస్టర్బెన్స్ రాకూడదు. సిద్ధి సాయి యొక్క చరిత్రలో ఆయన గురుస్థానాన్ని ఎలా చెప్తాడు అంటే, ఇటికలు ఉన్నాయి అక్కడ, 4 దీపాలు ఉన్నాయి, జపమాల ఉంది, పూలు అక్షింతలు ఉన్నాయని చదివి ఉంటారు కదా. ఇప్పుడు మీ ముందు ఏముంది, ఇటికలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి, మంత్ర జపం చేసినటువంటి జపమాల శక్తి ఉంది. అంచేత ఇది సిద్ధి సాయి యొక్క గురుస్థానమే. భాగవతము కూడా ఇందులో ఉన్నది. భాగవతం ఎందుకు అంటే భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. మీరు ఇటుకల్ని పేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్క స్కందాన్ని గుర్తు చేసుకుంటూ పేరిస్తే 12 ఇటుకలు మీరు ఒకదాని 6 ఇటుకలు కిందన 6 ఇటుకలు పైన పెట్టే లోపల భాగవతంలోని 12 స్కందాలు మీకు గుర్తు వచ్చేస్తాయి. అది ఎలా గుర్తు వస్తాయి అన్నది మీకు 4వ తారీఖు నుంచి నేను చెప్తాను. నేను ఎలా వాడుకోవాలో దీన్ని భాగవత పరంగా అంటే ఆ యజ్ఞ కుండము, ఆ 12 ఇటుకలు శ్రీకృష్ణుడి యొక్క శరీరం. ఈ భాగవతం వల్ల ఏమవ్వాలి అంటే మీరు శ్రీకృష్ణుడిగా మారిపోవాలి, మీరు లలితగా మారిపోవాలి. ఆ భాగవత విద్యను కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనిని అవగాహన చేసుకుంటూ మీరు దేవాలయానికి వెళ్ళి ధ్యానం చేసుకునేటువంటి ప్రక్రియను రేపటి నుంచి మొదలెట్టేస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళే చేయమని నేను చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నాను అంటే, మీరు చాలా సేపటి నుంచి ఇక్కడ కూర్చొని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ అరగంట కూర్చొని మీ కోరికల గురించి ఆలోచించుకోండి అంటే కొంతమంది చేయిస్తాను, చూసుకోండి మీరు ఏం చేస్తారు, మీ ఇష్టం. ఇవాళ కూర్చోండి, తర్వాత రేపటి నుంచైనా ఆ ధ్యాన విధానానికి శ్రీకారం చుట్టండి. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు దేవంతః శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. Time.